హరే కృష్ణ. సో నిన్న క్లాస్ లో మనం శతప్రజ్ఞుడు భగవంతుడి మీద ఇంద్రియాలను పూర్తిగా నిమగ్నం చేస్తాడు, కాబట్టి అతను ఆ స్థితిలోకి ఉండగలుగుతాడు. చివరి వరకు అతను భగవంతుడిని తలుచుకుని తన జీవితాన్ని ముగిస్తాడు అనమాట. ఒకవేళ మనం ఆ ఇంద్రియాలను కానీ భగవంతుడి మీద కానీ కేంద్రీకరించకపోతే, మన చైతన్యాన్ని కానీ భగవంతుడి మీద కేంద్రీకరించకపోతే ఏం జరుగుతుందంటే, అదే 62 63 శ్లోకాలు. సో 62 63 శ్లోకాలు నిన్న మనం చర్చించుకున్నట్టుగా, ధ్యాయతో విషయాంతం సహా సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధోభి జాయతే. సో ఇంద్రియార్థములను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామం ఉత్పన్నమవుతుంది, కామం నుండి క్రోధము కలుగుతుంది. అంటే ఇంద్రియాలకు ఇంద్రియార్థములు కలవాల్సిందే. ఎప్పుడు ఇంద్రియాలు ఇంద్రియార్థములు కలుస్తున్నాయో ఆటోమేటిక్గా మనలో ఆసక్తి పెరుగుతుంది, వాటి మీద ఇష్టం పెరుగుతుంది. ఇష్టం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటాం, అదే కామం. కానీ ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అది మనకు దొరకపోతే మనకు కోపం వస్తుంది. సో ఆ కోపం తర్వాత 63 శ్లోకంలో ఏ విధంగా అది రూపుదాల్చుందో మనం చూస్తున్నాం. సో ఈ భాషలో ప్రభుపాద క్లియర్ చెప్తాడు, ఇంద్రియాలని సరైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియార్థములు ఇవ్వాలి వాటికి. ఓకే, అది ఇంద్రియాలని ఉన్నత స్థాయిలో కార్యాల కోసం ఉపయోగించాలి. ఎప్పుడైతే ఉన్నత స్థాయిలో కార్యక్రమాలు మనం ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా ఇంద్రియాలే మన జీవితాన్ని ఉన్నత స్థాయిలో పెడుతుంది. కానీ అదే ఇంద్రియాలు మనం తీసుకొని వెళ్ళి నీచమైనటువంటి కార్యాలు పెట్టామంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా పతనం చెందుతాం అనమాట, అధోగతి పాలు చెందుతాం. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు గురువు యొక్క రోల్ ముఖ్యంగా సంస్కారాలు ఇవ్వడంలో అలవాట్లు నేర్పించడంలో ఏంటి అని అంటే, క్రమంగా వాళ్ళ ఇంద్రియాలని ఉన్నత స్థాయి వైపు మలచడం అనమాట. ఉన్నత స్థాయి అంటే మనిషి జీవితం ఉన్నత స్థాయి అంటే ఆధ్యాత్మిక జీవనము మెయిన్, ఆధ్యాత్మిక లక్ష్యాల వైపు వాళ్ళకి నిరంతరం వాళ్ళకి గుర్తు చేయడం అనమాట. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనిషి జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా ప్రశాంతంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే వాళ్ళు నిలబడగలుగుతారు. అలా కానప్పుడు మన సంస్కారాలు అలవాట్లు ఆ ఉన్నతమైనటువంటి మార్గంలో మనం నడిపించలేకపోతే మన పిల్లలు కావచ్చు లేదా మన మీద ఆధారపడ్డ వాళ్ళు కావచ్చు, అల్టిమేట్గా మనకు అంటే జంతు జీవనమే. జంతు జీవనంలో ఏముంది, ఎంత సంపాదించాము, సరిగ్గా మనం పడుకోగలుగుతున్నామా, నిద్రపోవడం, తినడము, తర్వాత పిల్లల్ని ఉత్పత్తి చేసుకోవడం, మన మీద ఎవరైనా దాడి చేస్తే వారి మీద దాడి చేయడం, అక్కడే వాటితోనే జీవితం సరిపోతుంది. అంతకుమించి మనం ముందుకు వెళ్ళకపోయామా, ముందుకు వెళ్ళకపోతాం మనం. సో తర్వాత ఇది దేవతలు సైతం అతీతం కాదు, దేవతలు కూడా ఇదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అని నేను మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, హరిదాస్ ఠాకూర్ ప్రజల మధ్యలో ఉండి కూడా నిరంతరం నామాచార్యుడుగా అతను ఏ విధంగా 24 గంటలు భగవన్ నామాన్ని ఉచ్చరించడం వల్ల స్వయంగా మాయాదేవి యొక్క ప్రభావం నుంచి అతను బయటపడగలుగుతాడు. కానీ సౌభర్యముని అన్ని భౌతిక ప్రపంచం అన్ని కనెక్షన్ కట్ అయిపోయి పూర్తిగా నీళ్ళలో పోయి ఉన్నప్పటికీ కూడా కేవలం చేపల వల్ల అల్లుడి తింటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మార్గం వచ్చేసి ఎలా తప్పించుకోవాలని కాదు, ఓకేనా, ఎలా మనం ఎంగేజ్ అవ్వాలన్నమాట, ఎలా మనం నిమగ్నం చేయాలనేది ఇంపార్టెంట్ అన్నమాట. అటుగా జ్ఞానులు యోగులు భక్తులు గమనించినట్లయితే ఇంద్రియ నిగ్రహంలో భక్తులు అత్యంత ఉత్తమ స్థాయిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణ భగవానుడి యొక్క రూపం మీద ఆయన లీలల మీద మనం ధ్యానం పెడతారన్నమాట. జ్ఞానులు పరం బ్రహ్మజ్యోతి మీద పెడతారు. బ్రహ్మజ్యోతిలో ఆకారం లేదు, బ్రహ్మజ్యోతిలో లీలలు లేవు, బ్రహ్మజ్యోతి నిరాకారం అనుకున్నప్పుడు అక్కడ వర్ణించడానికి చూడడానికి ఏమి లేదు కాబట్టి ఆటోమేటిక్, అందుకే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఎక్కువ కాలం ఉండలేరు ఆ పరిస్థితులు. అలాగే పరమాత్ముడు యోగులు పరమాత్ముడి మీద పెడతారు. యోగులు పరమాత్ముడికి లీలలు ఏమి లేవు, కేవలం ఆయన చతుర్భుజ నారాయణ రూపంలాగా నిలబడుకొని ఉంటారు అంతే. పరమాత్ముడు ఒక సాక్షిభూతంగా ఉండడం, కానీ పరమాత్ముడు కూడా మళ్ళీ లీలలు ఏమి లేవు, కానీ ఆకారం ఉంది కాబట్టి కొంతవరకు యోగులు జ్ఞానుల కంటే కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ భక్తులు వాళ్ళ సర్వస్వాన్ని భగవానుడి యొక్క సేవలో, భగవానుడి యొక్క రూపం, భగవానుడి యొక్క లీలలు వాటి మీద పూర్తిగా వాళ్ళు నిమగ్నం చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పతనం చెందడానికి అవకాశాలు లేవు. 63లో సరే అదే క్రోధం వచ్చిన తర్వాత ఏమవుతుంది? సమ్మోహ అంటే క్రోధం వచ్చినప్పుడు దొరకలేదు అనుకోండి ఆ వస్తువులు. సో పెట్టి పరిస్థితులు నాకు కావాల్సిందనే స్థాయికి వెళ్తాను అనుకోండి. సో తర్వాత సమ్మోహ స్మృతి విభ్రమహ. సో తర్వాత స్మృతి అప్పటికే దొరకలేదు అనుకోండి. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఓకే నువ్వు ఏదైనా ఏదో ఒకటి చేయండి కానీ మొత్తానికి నాకు అదే కావాలి అంటారు. తర్వాత స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. బుద్ధి నాశో అంటే పూర్తిగా బుద్ధి భ్రమించినప్పుడు వాళ్ళని చంపేసినా పర్వాలేదు, నా దగ్గర తీసుకొచ్చేసిన వాడు నేను అనుభవించాలి, నాకే కావాలని అని అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఏ ఇంద్రియాలు అయితే మనం ఇవాళ వాడుకుంటున్నామో ఆ ఇంద్రియాలని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మందే అన్నమాట. సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన పూర్తి హక్కు, పూర్తి బాధ్యత మందే. అయితే ఎప్పుడు అది సులభం అవుతుందంటే అది భక్తుల మధ్యలో మనం ఉన్నప్పుడు మాత్రమే అది సులభం అవుతుంది. మన సొంతంగా స్వీయంగా మనం వచ్చేసి నేను ఎట్లనే సరే దీన్ని కంట్రోల్ చేయాలి, చేసుకోగలను అని అట్లా అనుకుంటే మాత్రం డెఫినెట్గా కృష్ణుడు అంటాడు, ఓకేనా, దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపత్తి అంతే మాయా మేతాం తరంతితే. ఈ మాయాశక్తి కూడా నా దైవశక్తేను, దాన్ని దాటడం దురత్యయ అంత సులభం కాదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే మామేవయ్యే ప్రపత్తి అంతే, ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్ళు చాలా సులభంగా బయటపడిపోతారు. కాబట్టి మనం చూసుకోవాల్సింది మనకి వేరే, అంటే విధంగా చెప్పాలి, మనకి వేరే ఛాయిస్ లేదనమాట. సిద్ధప్రజ్ఞ స్థితికి వెళ్ళి భౌతిక జగత్తులోని ద్వంద్వాల్ని మనం అతీతంగా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం మనకు మిగిలింది ఒకే ఒకటంటే అత్యంత కరుణామయుడు, దయామయుడు, అందరు మేలు కోరేవాడు, అందరి యొక్క మంచి కోరేవాడు కృష్ణుడి మీద మనం యొక్క మనసుని లగ్నం పెట్టడమే, మన ఇంద్రియాలని పూర్తిగా ఆయన సేవలో పెట్టడమే తప్ప మనకి వేరే ఛాయిస్ లేదన్నమాట. ఇంక ఏ ఛాయిస్ మనం తీసుకున్నా సరే మనం ఎక్కడో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనం పతనం గ్యారంటీ అన్నమాట. కాబట్టి ఇంద్రియాలు నిజమైనటువంటి వైరాగ్యం ఏంటంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవడం కాదు, ఇంద్రియాలని సరైనటువంటి కృష్ణుడు సేవలు పెట్టడం, కృష్ణుడు నచ్చినట్టుగా ఇంద్రియాలను వాడడం నిజమైన వైరాగ్యం అన్నమాట. మిగిలిన మార్గాల్లో ఎక్కడో ఒక దగ్గర కృష్ణుడి మీద కానీ వాళ్ళు ఆధారపడకపోతే, కృష్ణ భక్తిలో వాళ్ళు నిమగ్నం కాకపోతే డెఫినెట్గా వాళ్ళ వైరాగ్యం ఈ రోజు చూపించుకోవడానికి వాళ్ళ వైరాగ్యం బాగున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, మిగతా ఆధ్యాత్మిక మార్గాలు ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి అన్నమాట, ఎన్నెన్నో శ్వాస మీద ధ్యాసలని, జ్యోతి మీద ధ్యానాలని ఏదేదో కొత్త కొత్తవన్నీ సృష్టించేస్తున్నారు. ఇవాళది వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్టుగా కనిపించొచ్చేమో కానీ అది కాలక్రమంలో అది ఫాల్గు వైరాగ్యం అయిపోతుంది, ఇప్పుడు అది పతనం చెందాల్సిందే అన్నమాట. కాబట్టి కర్మలు జ్ఞానులు ఎవరైనా సరే భక్తిలోకి ఎంతో కొంత వాళ్ళు ఉంటేనే కనీసం వాళ్ళకి లక్ష్యాలు కూడా వెళ్ళగలుగుతారు. సో ఇది నిన్న ఇక్కడి వరకు మనం చూసుకున్నాం అన్నమాట. సో నిరాకారవాదుడు భక్తుడు మధ్య నిమగ్నం విధానం ఎలా వాళ్ళ ఇంద్రియాలని పెడతారు, ఎలా వాళ్ళ ఇంద్రియాలను వాడతారు చూస్తాం. సో నిరాకారవాదుడు అని అంటే భగవంతుడు నిరాకారం అనుకొని భగవంతుడి మీద అతను ధ్యానించేవాడు లేదా భగవంతుని తలుచుకునేవాడు, కానీ భగవంతుడు నిరాకారవాదుడు అనుకునేవాడు, వాడు నిరాకారుడు అనుకునేవాడు. సో ఈ నిరాకారవాదులు ఎవరు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇంద్రియాలు ఇంద్రియాలతో సార్ కలవకూడదు అనుకుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్గా ఇంద్రియాలు ఉండేది ఇంద్రియాలతో కలవడానికే, అవన్నీ కళ్ళు ఉండేది అందమైన రూపం చూడడానికే, చెవులు ఉండేది అద్భుతమైనటువంటి కీర్తనలు అద్భుతమైన కథలు వినడానికే, ముక్కుండేది ఈ భౌతిక ప్రపంచంలో అనేకమైన సుగంధాలను వాసన చూడడానికే కదా ఈ ఇంద్రియాలను ఇచ్చింది, ఈ నాలుగు ఇచ్చింది ఎందుకు, టేస్ట్ చేయడానికి కదా అద్భుతంగా టేస్ట్ చేసి మనం కూడా ఆనందంగా ఉత్సాహంగా బతకడానికే మనకి ఇచ్చింది. కానీ నిరాకారవాదులు ఏమనుకుంటారంటే ఇంద్రియాలు ఇంద్రియాతను కలవడం వల్లే కదా నాకు ఈ సమస్యలన్నీ వచ్చేది, కాబట్టి నేను ఈ ఇంద్రియాలకి ఇంద్రియార్థాలను నేను కట్ చేసేస్తాను అనుకుంటారు. నేను ఇంద్రియాలు ఇంద్రియార్థాలకు ఇస్తేనే తెలియకుండా మనం అధోగతి పాలైపోతాం కదా క్రమక్రమంగా. అసలు నేను ఫీడింగ్ ఇవ్వకపోతే, నేను వాళ్ళకి ఆ ఇంద్రియాలకి ఇంద్రియార్థములు ఇవ్వకపోతే నాకు అసలు సమస్య రాదు కదా. నేను పెళ్లి చేసుకుంటే కదా నాకు సమస్య, అసలు పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరి గురించి ఆలోచించే అవసరం నాకు లేదు కదా. మిగతా వాళ్ళందరూ ఎవరు చూసినా సరే అందరూ కూడా కేవలం ఆత్మలే, ఇదంతా కూడా కేవలం భ్రమ, చూసేదంతా భ్రమే, ఇదంతా ఏం లేదు. ఓకేనా? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యం, ఈ జగత్తంతా మిథ్యం, కేవలం బ్రహ్మను మాత్రమే సత్యం. కాబట్టి ఇదంతా డ్రామాలు ఆడుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే ఉదయం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు కృత్రిమంగా వచ్చే వేగాల్ని ఆపుకోవాలని ప్రయత్నిస్తారు, వచ్చే వేగాల్ని ఆపుకోవాలని ప్రయత్నిస్తారు వాళ్ళు. ఇప్పుడు కళ్ళకి అందమని చూడండి, లేదు నువ్వు చూడకూడదు, నువ్వు చూడకూడదు, నువ్వు చూడబోక, చూడబోక, చూడబోక అని చెప్పేసి ఇట్లా పక్కన నెట్టేసుకుంటారు. అలాగే అందమైనటువంటి ఏదో పలహార తినాలనుకోండి, నేను కారంగాను పుల్లంగాను లేకపోతే తీంగాను తింటే మళ్ళీ నేను ఆ రుచికి నేను అలవాటు పడిపోతే అప్పుడు నేను తెలియకుండానే మళ్ళీ నేను వాటిని ఆకర్షణ అయిపోతే మళ్ళీ నేను పతనం అయిపోతాను. కాబట్టి నేను పులుపైంది వీటి, నేను చప్పమైనటువంటి చప్పగా ఉండేటువంటి పదార్థాలు తిని దాన్ని నేను రుచిగా ఉందని నేను ఊహించుకొని నేను కట్ చేసుకుంటాను. ఆ విధంగా ఈ ఇంద్రియాలకి వాటికి కావాల్సిన ఆహారం పెట్టకుండా పూర్తిగా కట్ చేయడం ప్రయత్నించగలను. అలాగా అతను ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి ప్రభుపాద వారి బుక్ లో రాశాడు ఏమని అంటే, సో నిరాకారవాదులు ఏం చేశారంటే, ఇప్పుడు అక్కడ సపోజ్ నార్మల్ గా మన రోడ్డు మీద 100 రూపాయలు పడింది అనుకోండి, ఎవరిదో పడిపోయింది. 3 రకాల కేటగిరీలు ఉంటాయి, ఉంటారు 3 రకాల కేటగిరీలో మనుషులు ఉంటారు. ఒకటి, ఆ డబ్బులు తీసుకొని జేబులు పెట్టేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళు అనుభవించేవాళ్ళు. 2వ కేటగిరీలో, అది తీసుకొని వెళ్ళి ఇది నాది కాదులే అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఇచ్చేసేవాళ్ళు. 3వ కేటగిరీలో, అది ఆ డబ్బులు తీసుకొని ఎవరు ఈ డబ్బులు పోగొట్టుకున్నారో, ఓకేనా, సారీ, ఫస్ట్ వ్యక్తి ఏమో డబ్బులు తీసుకొని అనుభవించేస్తాడు, 2వ వ్యక్తి ఏమో ఈ డబ్బులు నాయి కాదు కదా, నేను ఎందుకు దాన్ని అనుభవించాలా అని వదిలేసేవాడు. సో 3వ వ్యక్తి ఏమో అది సరైన వ్యక్తి చేరాలి అని చెప్పేసి ఐదర్ పోలీస్ స్టేషన్కి ఇవ్వచ్చు, లేదా ఆ వ్యక్తి ఎవరు తెలుసుకొని పోయి డైరెక్ట్గా పోయి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇది 3వ వ్యక్తి. సో ప్రభుపాద గారు ఏమంటారంటే, అనుభవించేవాడు కర్మి, ఓకేనా, తను ఆ డబ్బులు తీసుకొని అనుభవించాలనుకుంటాడు కర్మి. ఆ డబ్బులు నాది కాదని వదిలేసేవాడు నిరాకారవాదుడు. కానీ నిజమైన వ్యక్తి ఎవరు, నిజమైన వ్యక్తి ఎవరంటే భక్తుడు ఏమని చేశాడంటే, ఈ డబ్బులు ఎవరివో తెలుసుకొని ఆ డబ్బుల్ని ఆ సేవలో అతని సేవలో అతనికి ఇచ్చేవాడు అనమాట భక్తుడు. ఈ నిరాకారవాదులు ఎవరైతే ఇది డబ్బులు నాకుది, ఈ డబ్బులు నాకుది, నా డబ్బులు నాకుది, ఇది ఉంటే నన్ను కూడా వాటికి ఆ డబ్బు మీద ఆశకి మళ్ళీ నన్ను లోన్ చేస్తుందేమో, నన్ను లోపడతానేమో అని డబ్బులు వదిలేసేవాడు. సో ప్రభుపాద గారు అంటారు, ఒక విధంగా నాది కాదని వదులుకోవడం మంచిదేను, కానీ నువ్వు వదిలేస్తే అది ఎవరో ఒకరికి తీసుకుని వెళ్ళి దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేసేందుకు అవకాశం ఉంది కదా. కానీ సరైన విధానం ఏంటి అని అంటే, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి సరైనటువంటి వ్యక్తికి అందజేయడం, చేర్చడం అనేది ముఖ్యమైనది. అలాగే ఇంద్రియాలు అనేది కూడా, ఓకేనా, ఈ భౌతిక జీవితంలో ఒక భాగంలో ఖచ్చితంగా ఇంద్రియాల వల్లే మనం అందరం కూడా కొంత ఆనందాన్ని, కొంత తృప్తిని, మన ప్రశాంతిని మనం అనుభవించగలుగుతాం. అయితే ఇంద్రియాలు రైట్గా ఎవరి మీద పెడితే ఇంద్రియాలు పూర్తిగా ప్రశాంతత అనుభవిస్తాయో అతను ఎవరో తెలుసుకొని అతని మీద ఇది పెట్టాలన్నమాట, ఇంద్రియాలు తీసుకెళ్ళి పెట్టాలి. కానీ నిరాకారవాదులు ఏం చేస్తారు, ఇంద్రియార్థాల వల్ల కదా నాకు ప్రాబ్లం అంతా వచ్చేది, అసలు నాకు ఇంద్రియార్థాలే వద్దనుకుంటున్నాడు. అంటే ఇంద్రియార్థాలే వద్దనుకున్నప్పుడు, కానీ మరి దీనికి ఎంతో కొంత ఫీడింగ్ కావాల్సినప్పుడు, రేపు ఎంతకాలం మనం బలవంతంగా వాటిని మనం ఆపగలుగుతామో, ఆపుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి పరిస్థితి మనం గందరగోళంలో పడతాం అనమాట. అందుకని చాలా సందర్భాలు, అందుకే మనం సౌభరిముని విషయం కూడా చూసింది అదే, ఇంద్రియాలను కలవనీయకుండా ఆయన చేశాడు, ఏం చేశాడు, లోపలికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సుని ప్రయత్నించాడు, చేశాడు కూడా. కానీ ఇంద్రియాలకి ఇంద్రియార్థములు ఇవ్వనప్పుడు, సరైన వెళ్ళినప్పుడు, ఎంత ఎంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవి మళ్ళీ అంతే వేగంగా బయటకు వస్తాయన్నమాట, ఏదో ఒక సందర్భం. సో సౌభర్యముని అట్లానే కొన్ని వేల మందిని తర్వాత పోయి పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ వెళ్ళి. ఆ తర్వాత అనుకుంటాడు కూడా సౌభర్యముని, నేను ఎంత తప్పు చేశాను అనుకుంటాను, ఎంత దౌర్భాగ్యవంతుడు నేను అని తనకు తానే, అంటే మనకి లెసన్ చెప్పాలన్నమాట సౌభర్యముని. అంటే తను చేసిన విధానం, తను వెళ్ళినటువంటి విధానం అది అల్టిమేట్గా తనకి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని తీసుకెళ్ళలేకపోయింది. తన వైరాగ్యం చివరికి మంట కలిసిపోయింది అన్నమాట. నిజంగా మనం భాగవతంలో సౌభర్యముని మనకి అందమైనటువంటి పాఠాలు నేర్పిస్తాడు మనం. కాబట్టి నిరాకారవాదులు అంటారు ఏమనుకుంటారంటే బలవంతంగా ఆపుకోవాలి, బలవంతంగా మనం ఏదో ఒక విధంగా మనం వీటిని మన కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఇంద్రియాలకి ఇంద్రియార్థములు ఇవ్వాల్సిందే. దానికి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక వస్తువుతో ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళు రెస్ట్లెస్గా అది కావాలి, ఇది కావాలి, ఇట్లా పోవాలి, అట్లా పోవాలి, పరిగిస్తూనే ఉంటారు. కానీ మనం వాళ్ళ యొక్క భావం అర్థం చేసుకొని వాళ్ళని చేతులు కట్టిపెట్టేస్తే కుదరదు. అది ఎంతకాలం కట్టిపెట్టగలుగుతాం, ఎంతసేపు కట్టిపెట్టగలుగుతాం, ఏ విధంగా కట్టిపెట్టగలుగుతాం వాళ్ళని? వాళ్ళకి ఆ వస్తువు ఈ వస్తువు తీసుకుని అవి ఆడుకోవడం, ఈ ఆడుకోవడం, ఈ ఆడబడేయడం, ఇట్లా తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్టేయడం అది సమస్య కాదు, సమస్యకి పరిష్కారం కాదు, కట్టడం సమస్యకి పరిష్కారం కాదు. ఎందుకంటే ఎట్లయినా ఎప్పటికైనా సరే అతను అవన్నీ తన చేతులకు కాళ్ళు వాడాల్సిందే అతను. కాబట్టి మనం ఏం చేయాలా? ఓ ఇతనికి ఈ వస్తువులు ఇక్కడ తీసుకోవడం, అక్కడ పడేయడం అనేది, ఆడిని తీసుకోవడం, మనము ఆ చిన్నపిల్లలకి ఒక మంచి పని అప్పచెప్పాలి, వాళ్ళకి ఒక మంచి బాధ్యత అప్పచెప్పాలి. అంటే మనకి మనల్ని కూడా మనం చేస్తాం కదా. ఇప్పుడు వాళ్ళు అటు ఇటు చేస్తున్నారు, ఇది తీసుకో, ఈ పండు తీసుకో, ఇది కొద్దిగా కట్ చేసి ఇవ్వు, లేదా ఇది కూరగాయలు కట్ చేసి, లేదా ఈ పుస్తకాలు సర్దు నువ్వు, లేకపోతే ఇవన్నీ. అంటే గందరగోళంలో ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకునే ఆ చిన్న పిల్లలకి మనం ఒక మంచి మార్గం వైపు, ఒక మంచి అంటే అది మన ఒక కన్స్ట్రక్టివ్ వేలో, అంటే అది ఉపయోగపడేలాగా వాళ్ళని మనం ఎంగేజ్ చేస్తున్నాం. అట్లానే ఇక్కడ నిరాకారవాదులు ఏం చేస్తున్నాడంటే కట్టేస్తాడు అన్నమాట అన్నిటినీ. కానీ ఇంద్రియాలు కట్టేసి అవి ఆగిపోయేటివి కాదు అవన్నీ. ఇంద్రియాలకు ఖచ్చితంగా మన ఇంద్రియార్థాలు ఇవ్వాల్సిందే. కానీ ఎలాంటి ఇంద్రియ అర్థాలు ఇవ్వాలనేది ఇష్టపక్కడు మనకు నేర్పిస్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు మనకి కృష్ణుడు. మనకి ఇంద్రియార్థాలు ఎలాంటి ఇవ్వాలి? కృష్ణ సంబంధంలో ఇంద్రియార్థాలు ఇవ్వాలి మనం. అందుకని మనం గమనించినప్పుడు భక్తుల కుటుంబాల్లో వాళ్ళకి అలంకారం చేసుకోవడం, భగవానికి నైవేద్యం పెట్టడం, మళ్ళీ అది రుచిగా తీసుకోవడం, ఆ తర్వాత భగవన్ సంబంధించిన లీలా కథల్లో వాళ్ళు నిమగ్నం చేయడం వల్ల అన్ని అవయవాలన్నీ కూడా చాలా సారీ అన్ని ఇంద్రియాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా వేటికి ఆహారం కావాల్సిన వాటికి ఇవ్వడం జరుగుతూనే ఉంది. కానీ అది కృష్ణ సంబంధం కాబట్టి, కృష్ణుడు దివ్య పురుషుడు కాబట్టి, ఓకేనా? సో మన ఇంద్రియాలు కూడా దివ్యంగా తయారైపోతా ఉంటాయి అన్నమాట. క్రమక్రమంగా మన ఇంద్రియాలు కూడా భౌతిక సంబంధించినటువంటి ఇంద్రియార్థాలని క్రమక్రమంగా వాటిని వదులుకుంటూ ఉంటాయి. కృష్ణ సంబంధమైన ఇంద్రియార్థాల వైపు ఆకర్షితులైపోతా ఉంటాయి, భౌతిక ఇంద్రియార్థాల వైపు అవి క్రమక్రమంగా వాటిని వదలడం ప్రారంభిస్తున్నాయి. అంటే కృష్ణుడి ఇక్కడ ప్రసాదము, నైవేద్యం. నిరాకారవాదులు, పిల్లల భౌతిక వ్యక్తులందరూ కూడా ఓకేనా, దొరికినట్టు భౌతిక వ్యక్తులు ఏం చేస్తారు? ఇది నాదే నా సొంతం, దొరికినట్టుగా నిరాకారవాదులు అంటారు. ఇది తింటే నేను ఎక్కడ బద్ధుడిని అయిపోతాను, కాబట్టి నేను రుచికరం నేను తిన్నాను వదిలేస్తాడు. కానీ భక్తులు ఏం చేస్తారు? ఏ భగవంతుడు అయితే ఈ పదార్థాలు మనకి ఇచ్చాడు, అవి కూరగాయలు, బియ్యం, ధాన్యాలు, ఏదైనా కావచ్చు, నీళ్లు, ఏదైనా, ఇవన్నీ కూడా మళ్ళీ కృష్ణుడికే సమర్పించి, కృష్ణుడికి నైవేద్యం పెట్టి, కృష్ణుడిని ఆస్వాదించమని చెప్పి, అవే ఆయన ఇచ్చినటువంటి ఆ పలహారాలే మనం తీసుకొని, ఏ రుచికి ఆ రుచి కావాలి, అది పులుప, కారమా, ఉప్పంగానా, తీయంగాన, చేదుగాన, ఏవైనా కావచ్చు, మొత్తానికైతే నాలుగు ఉండేది అవన్నీ టేస్ట్ చేయడానికే కదా, అది భగవన్ నైవేద్యంగా పెట్టి అది తీసుకున్నప్పుడు అన్ని ఇంద్రియాలు తృప్తి పడతాయి అన్నమాట. అది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ భావంలో ఆ ప్రసాదం తీసుకోవాలి అని మనం వాటిల్ని ఆ స్థితిలో కనుక మనం తీసుకోగలిగితే మన ఇంద్రియాలన్నీ తృప్తి పడతాయి అన్నమాట. ఈ విగ్రహారాధన అనేది కూడా ఎంతో గొప్పదన్నమాట. ఎందుకంటే భగవంతుడి విగ్రహాలు మనకి ఇవ్వకుండా ఉంటే ఇవాళ మన కళ్ళు, మన చేతులు, మన ముక్కు ఇవన్నీ కూడా ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం భగవంతుడికి? ఎలాగో ఆ దేవాదేవుడు, ఆ దివ్య పురుషుడు ఈ భౌతిక కళ్ళకు కనిపించాడు. ఆ భగవన్ సంబంధించిన ఏవి ఏ విషయాలు కూడా భౌతికంగా ఇవేవి కూడా అనుభవించలేదు. కానీ అదే దేవాదేవుడు ఈ భౌతిక కళ్ళకు కనిపించే విధంగా విగ్రహాల రూపంలో వచ్చాడు. ఆ విగ్రహాలను కూడా మనం ఒక మనిషిలాగా, ఒక వ్యక్తిలాగా మనం చూసుకొని, మనతో పాటే ఉండేటువంటి ఒక వ్యక్తిలాగా మనం చూసుకొని, మనకి ఎలాగైతే అవసరాలు ఉంటాయో కూడా భగవంతుడు కూడా అలాంటి అవసరాలే ఉంటాయని మనం గుర్తించి, ఓకేనా, ఆయనకి మంచి బట్టలు, మంచి నగలు, పువ్వులు, ఓకేనా, ఆయనకి సుగంధ ద్రవ్యాలు, నైవేద్యం, హారతులు, ఆయన చేసేటువంటి లీలల్ని, ఓకేనా, ప్రతి క్షణం ఆయన ఉంచి ఊహించుకుంటూ ఉంటే ఇంకా మన ఇంద్రియాలన్నీ కూడా క్రమక్రమంగా ప్రతి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా ఆయన సేవలు నిమగ్నమైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రశాంతతని అనుభవిస్తారన్నమాట. విగ్రహారాధన చాలా సందర్భాలు అనుకుంటారు. విగ్రహారాధన అనేది చాలా లో లెవెల్ వర్షిప్, అది చాలా తక్కువగా ఉండే వాళ్ళకే, వాళ్ళ మనసు నిమగ్నం చేయలేని వాళ్ళకే ఇవన్నీ కూడా చాలా నిరాకారాధన అనుకుంటారు. నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేయడం చాలా హయ్యర్ స్థాయి అనుకుంటారు. అది అంటే ప్రీ మెచ్యూర్డ్గా, అంటే వాళ్ళు పరిపక్వత చెందక ముందే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయి ఏదో మేము చాలా ఉన్నత స్థాయి అని వాళ్ళు అనుకుంటుంటారు. ఓకే, కానీ అసలు ఇంద్రియార్థాలు మనం ఇవ్వకపోతే, ఓకేనా, ప్రస్తుతానికి షో ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి పతనం గ్యారెంటీ. కానీ ఎస్, ప్రస్తుతానికి ఇంద్రియాలు అంత నిలకడగా లేవు అని మనం గుర్తించి, మనం భగవంతుడే ఇచ్చినటువంటి మార్గంలో విగ్రహారాధన అనేది, విగ్రహం కూడా దయచేసి అది రాయి రూపం, రాయి ఒక చెక్కు లేకపోతే ఇంకొక ఒక మెటల్, ఓకేనా, అని మనం అట్లా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడే ఆ విధి విధానాన్ని, భగవంతుడే ఆ రూపాల్లో మన దగ్గర సేవ తీసుకునే దానికి ఆయన సిద్ధమయ్యాడు అనమాట. సో మన దగ్గర సిద్ధమయ్యాడు అని అంటే మనల్ని బాగుపరిచిన తప్ప మన సేవ కోసం ఆయన ఎదురు చూడట్లేదు. మనం సేవ చేసుకుంటే మనం ఉన్నత హితిని వైపు మనం వెళ్తాం అనమాట. ఓకే, కాబట్టి అది ఆయన దయాగుణం ఏంటంటే మన కంటికి కనిపించేలాగా ఆయన ఆ రూపంలోకి, అలాంటి అది ఒక రాయి రూపంలోనో ఒక చక్ర రూపంలోనో రావడం అనేది మనం కంప్లీట్గా మన జీవితాలని ఆయనకి సమర్పించుకోవడానికి మనకు వచ్చే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. సో కాబట్టి, కానీ ప్రస్తుతానికి అందరం ఒక రాయిలాగే చూడొచ్చు, లేదా ఒక చెక్కలాగే చూడొచ్చు, ఒక మెటల్ లాగా చూడొచ్చు మనం. కానీ మనం భక్తుల డైరెక్షన్లో కానీ ఉంటే, భగవంతుడి యొక్క భగవంతుడు భక్తుల మధ్య జరిగినటువంటి లీలలు మనం బాగా గమనిస్తే, మనం క్రమక్రమంగా మనం ఈ విగ్రహారాధన మనం చేసే క్రమంలో మనం తెలియకుండానే ఈయన స్వయంగా భగవంతుడు అనేటువంటి చిత్రంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇదేది బ్రెయిన్ వాషింగ్ కాదు, ఇదేదో ఎవరో చెప్తే మనం ఏదో, ఓకేనా, ఆ విధంగా మానసికంగా మనం అలాగా తయారైపోవడం కాదనమాట. ఇది వాస్తవం. ఇది రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, నారదు వారు, ఇంకా గొప్ప ముందు ముందున్న వాళ్ళందరూ కూడా, వ్యాసులు, వీళ్ళందరూ కూడా అనుసరించిన మార్గం అన్నట్టు. ప్రహ్లాదుడు, అన్నమాచార్యుడు, రామదాసు, సో వీళ్ళెవ్వరూ పతనం చెందిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా విగ్రహారాధనతో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఆ తర్వాత భగవంతుడితో, దేవాదేవుడు భగవంతుడు శ్రీకృష్ణుడితో స్వయంగా వైకుంఠంలోనో లేకపోతే గోలోకంలోనో స్వయంగా వాళ్ళు ఇవాళ ఫేస్ టు ఫేస్ చూడగలుగుతున్నారు అన్నమాట ఇవాళ. కాబట్టి నిరాకారవాదులు అనేవాడు ఆనందం పొందలేడు. యాక్చువల్గా ఆనందంలో ఉన్నట్టు కొంత భ్రమలో ఉండొచ్చు, లేదా నిజంగా బ్రహ్మజ్యోతిలో కొంత ఆనందం ఉంది. ఎందుకంటే అతను కొంత త్యాగం చేస్తున్నాడు. అంటే కొంత నా ఇంద్రియాలు నిగ్రహించుకోవడము, మనసుని ఒక స్థితిలో పెట్టడం అనేది ఖచ్చితంగా భౌతిక వ్యక్తుల కంటే చాలా ఉన్నత స్థాయి అది. భౌతిక వ్యక్తుల కంటే చాలా ఉన్నత స్థాయి అది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే వాటిని సరైనటువంటి ఉన్నత స్థాయిలోకి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఆ ఉన్నత స్థాయి వెళ్లాల్సిన పరిస్థితి కాదు ఆయన, నిరాకారవాదులది. ఎందుకంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థములు ఇవన్నీ కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తి మీద పెట్టలేదు. కానీ భక్తుడు మాత్రం అదే రైట్ వ్యక్తి మీద, అంటే దేవాదేవుడి మీద వాళ్ళు పెట్టడం ప్రారంభించారు. సో ఆ విధంగా ఈ నిరాకారవాదులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి ఈ ఎలా వాళ్ళు నిమగ్నం చేసిన దాని మీద మనకి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వచ్చిందండి. సో ఒక హాస్పిటల్ నుంచి ఒక చిన్న కాల్ వచ్చింది, ఒకసారి నేను విలేసి రావాలన్నమాట. బహుశా నేను ఈ రోజు నేను ఈ క్లాస్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? సో బహుశా మళ్ళీ రేపు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కలుస్తాను. ఓకేనా? శీల ప్రభుపాదకి జయ, అనంత కోటి వైష్ణవ వృందుకి జయ, విదుర మరిణామ సంకీర్తనకి జయ, గౌర ప్రేమానంద హరి హరి.